அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். மகாத்முலைன பக்துல சரித்திரலோ பாகங்க நின்ன போத்தனகாரி சரித்திரம் மொதலுபெட்டாம். போத்தனகாரு பம்மெர அனேட்டுவண்டி ஒரு குக்கிராமலோ பொலம் தர கொண்டல் தரக்கு வெள்ளாடு. அக்கட சிஷ்யுலு ஒரு சாதுவுனி வேளாக்கோளம் செய்சார். தெளிக சாதுவுல்னி ஈ மத்தின ஹாஸ்யம் பட்டிச்சேவாள் எக்கோயிப்போயார். தெளிச்சு காணி தெளிக்க காணி எவரினி பாதப்பெட்டக்கூடாது. அகரிக்கு குக்கனி கூட பாதப்பெட்டது அனு மன சாஸ்திரால் செப்பாய். அதுக்கனி பிரிய வாக்கிய பிரதானேன சர்வே துஷ்யந்தி ஜந்தவ தஸ்மாத் ததைவ கர்த்தவ்யம் வச்சனே கா தரித்ரதா. பிரேமகா பிலிஸ்தே அகரிக்கு குக்கு கூட சந்தோஷங்க மன தக்கருக்கு வஸ்துந்தி. ஏ ஜந்து அயினா ஏ பிராணி அயினா சந்தோஷப்படாலி அண்டே பிரியங்கா பலகாலி. டாமீ அண்டே ஏமி அனு வச்சி நீ மூத்தி நாகட்லேது. அது அதே தான் ஷி அண்ணாவா செப்புச்சுக்கி பௌ அனு அரிச்சி குறுகுத்துந்தி. அதுக்கு குக்கல்னி பாமுல்னி அகரிக்கு தோமல்னி இலா பிரதி பிராணினி பிரேமத்தோ பலகரிஸ்தே வாழ் மன தக்கருக்கு வஸ்தாரு, மனக்கு வசம் அவுத்தார். கொந்தமந்தி இத்தரலத்தோ சாத்தியமேன வரைக்கும் பிரேமகானே மாட்லாடுத்தார், மிருதுவுக பொலுகுத்தார். எவரினி எல ஆகட்டுக்கோவாலோ தெளிசினட்டுவண்டி வாடே ஜ்ஞானி அன்னார். அந்தரினி கொசருக்குண்டே விசுகுராது. காஃபி அனு அடித்தே காஃபியா அம்மகாரு அடித்தே கனிவனம் அண்டே ஒழு மண்டுத்துந்தி. ஏமாண்டி அன்னம் உந்தா அன்னவா நீ மகானிக்கு சொன்ன ஓடி தக்குவ அண்டே ரேபடி ஓடொஸ்தாடு. காபட்டி ஒகாள மன தர அன்னம் லேகபோயினா எல்லா மாட்லாடாலோ மா அம்ம செப்பிந்தி. இன்ட்லோ சமயானிக்கு அன்னமோ கோரோ லேதனுக்கோண்டி நோட்டுதோ லேதனுக்கு கரிட்டுதோ லேதனேனேது. அண்டேமிட்டி மா இன்ட்லோ ஒகசாரி கந்தா பச்சலி கூர சேசாரு. மா இன்ட்கு அதிதி வச்சாடு. ஈ வச்சினாயன பீமுடிக்கு பெத்தண்ணய்யன் தெரியுது. அவடிக்கு நலுகுரு கோசம் வண்டின கூரந்தா ஆயனே மல்லி மல்லி கூரண்டி கூரண்டி அண்டுவண்டே கூர அயிப்போயிந்தி. லேது அனக்கூடாது. அதுக்கு கரிட்டுதோட்டி அதே பெசரு பெசரு வேசேது. ஆக்கி கிண்ணி பட்டுக்கொச்சி ஜாக்கிரத்தை ஊடிச்சிந்தி. அப்படி கனிப்பெட்டாடு ஆயன மஞ்சோடு கனிப்பெட்டாடு அனுக்கோண்டி. மாதோ பாட்டு பத்ராச்சலம் தர சச்சிநாராயணபுரம் அனை ஒரு ஊழோ பிரவச்சனாக்கு இக்கடிக்கு தரலோ உன்ன பல்லெட்டூரு நிச்சு ஒரு ஆயன்னி ஓ சுவாமிஜின்னு பிலச்சார். ஆயன கொந்தகாலம் தெலுங்கு பண்டிட்டுக பஞ்சேசி மா மித்துடு சுங்கர வெங்கட்ராமய்ய கார்த்தோ பாட்டு பஞ்சேசி சீனியர்கா உபன்யாசானிக்கு வச்சாடு. ஆயன வச்சின் தக்கி சுவாமிஜீ கதானு ஆயன கௌரவிஸ்தே அந்தன்னு திட்டேவாடு. ஆயன இக மாமூலு திட்டு காது. ముందు ఉపన్యాసానికి ముందు నన్ను అరగంట రాగం తీసి ఉపన్యాసం మొదలుపెట్టేవాడు ఆయన. కొంతమంది అంతే మూలుగు ముప్పావు గంట మొక్క ఒకండు మొక్క ఒకటి మూలుగు ముప్పావు గంట అనమాట. ననా ననా అని మొదలెట్టేవాడు ఆయన. ఈ పురాణం ఎప్పటికీ సాగకపోతే విసుక్కునేవారు వీళ్ళు. ఇవన్నీ ఎందుకు పక్కన పెడదాం కానీ పాపం కూచిభట్ల పార్థసారథి గారు అని అక్కడ హై స్కూల్ హెచ్ఎం అనమాట. ఆయన సత్యనారాయణపురంలో ఓ హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్కి హెడ్ మాస్టర్ పేరు కూచిభట్ల పార్థసారథి గారు. చాలా మంచివాడు. ఆయన భార్య కూడా అన్నపూర్ణ. మా అందరికీ మడిగా రోజు పొద్దుట పలహారం భోజనం మళ్ళీ సాయంత్రం పలహారాలు పెట్టేదావిడ. ఒకరోజు నా రథసప్తం వచ్చింది ఈ పురాణం జరుగుతుండగా. అందుకని రథసప్తమి నాడు ఆవు పాలతోటి ఆవు పేడతో తయారు చేసిన పిడుకల యొక్క పొయ్యి మీద కాస్త పాయసం చేశారు. సాధారణంగా సప్తమి నాడు కొంచెమే కదా చేస్తారు కొత్త గిన్నెలో, కొద్దిగా పాయసం చేసింది ఆవిడ. ఆ పాయసం అందరికీ ఇంతంత ప్రసాదంగా మా విస్తట్లో వేసి లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. ఇంతలో ఇందాకనే చెప్పినటువంటి నరనాథస్వామి గారు పాయసం అన్నాడు ఆయన. ఆయన ఏంటో ఎప్పుడు అన్నిటి డ్రామా టైప్లో మాట్లాడేవాడు. పాయసంబు అన్నాడు, పాయసం కూడా కాదు. ఆవిడ వణికిపోయింది, ఎందుకంటే లోపల గిన్నెలో ఎంతే మిగిలింది. ఆ కాస్త పాయసం అందులో వేసింది, ఎందుకంటే అది రథసప్తమి కోసం వండిన పాయసం, ఏదో రోజు మన ఇంట్లో చేసిన పాయసం కాదు కదా. ఆ పాయసం ఒక్క క్షణంలో నారిగితో నాగేసి ఆయన పాయసంబు అన్నాడు. మళ్ళీ ఈ లోపల గిన్నెలో పాయసం లేదు, ఈయనకి ఆయాసం వచ్చింది. పాయసంబు పాయసం అన్నాడు, పలకలేదు ఆవిడ. ఎందుకంటే లేదు అక్కడ, లేదు అనలేదు. ఆయనకు ఒళ్ళు మండిపోయి భోజనం మధ్యలో దుర్వాసుడు విశ్వామిత్రుడు ఆయన ముందు బలాదూరు అన్నమాట. ఏమది ఏమా ధిక్కారము, నేను పాయసంబు పాయసంబు పాయసంబని మొమ్మారు ఆయాసంబు వచ్చు దొనక పిలిచినను పాయసంబు తేవా అనగానే పక్కన కూర్చున్నటువంటి రాముడుగు వెంకటేశ్వర శర్మ గారు ఆయన కూడా వచ్చారు ప్రవచనానికి. అయ్యా ఏమనుకోకండి, పాప ఆవిడ ఎంత వండారండి, పాయసం కొంచెం ప్రసాదంగా చేశారు, మీరు 33 సార్లు ఎత్తిన లోపల లేనిదానికి ఏం చేస్తారు, సర్దుకుంటారుగా, ఈ ముక్క నాతో ముందే చెప్పవచ్చును కదా అన్నాడు ఆయన. కొంతమంది నోటితో చెప్పలేరండి, ఏం చేస్తాం, అది వాళ్ళ బలహీనత, వాళ్ళు ఏదో భోజనం పెట్టారు ప్రేమగా, ఏముంటే అది పెడతారు, ఓ 100 సార్లు అరిస్తే ఏం చేయగలుగుతారు ఎవరైనా, మీరు ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఎప్పుడు ఎవరికి బాధ కలిగించకుండా ప్రవర్తించడం అనేది ఒక సంస్కారం అన్నమాట. సాధ్యమైనంత వరకు ప్రేమగా మాట్లాడదాం. ఒకవేళ స్థాయి దాటిపోయి అవతల వాడు మరీ బాధ పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే మన నోరు ఎప్పలసి వస్తుంది. అందువల్ల ప్రియంగా పలికితే సమస్త ప్రాణులు సంతోషిస్తాయి. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అలాగే చేయాల, అదే నీ పని. అంటే ప్రేమగానే మాట్లాడు. వచనే కా దరిద్రత, మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి? భగవంతుడు నీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, లేకపోతే విద్య ఇవ్వకపోవచ్చు, బట్టలు ఇవ్వకపోవచ్చు, ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు మోగ కాకుండా మాట్లాడే శక్తి ఉన్నట్టయితే, నీకు వాక్కు ఉన్నట్టయితే మొగాడైతే పక్కన పెట్టండి. మాట్లాడే శక్తి ఉంటే ఏం ప్రేమగా మాట్లాడు, కృష్ణారావు గారు వచ్చారా, నాయన ఋషి వచ్చావా, సురేషు వచ్చావా అంటే వాళ్ళకి ఎంత ఆనందం, అబ్బో నా పేరు గుర్తుపెట్టుకున్నారు అని మర్నాటి నుంచి మళ్ళీ వస్తారు. రాగానే వచ్చావా, నీ మొహం అన్నావా, తర్వాత మాట నేను మాట్లాడలేదులేండి, ఆ తర్వాత ఇంకో మాట కూడా మాట్లాడుతుంటారు కొంతమంది, ఇంకా అక్కడి నుంచి హడిలిపోయి రారు ఇక వాళ్ళు. అలా కొన్ని చోట్ల గుళ్ళోకి వెళ్ళి పారిపోయి వచ్చేసాం. కొంతమంది అర్చకులు చిరునవ్వుతో పలకరిస్తారు, అప్పుడు ఆ గుళ్ళోకి ఎవరైనా పెడతారు. అర్చకుడు ముట్టముట్లు ఆడిపోతూ ఏం వచ్చా హో అన్నాడా, ఇంక గుడికే పెడతాడు వీడు. గుడికైనా బడికైనా వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రేమగా ఆదరించాలి. మాకు పెచ్చయ్యారు మాస్టర్ ఉండేవాడు, పిచ్చి కొట్టుడు కొట్టడం వల్ల ఇక పేరెట్టారేమో అనుకునేవాళ్ళం. ముక్కుపొడి డబ్బాతో నెత్తి మీద కొడితే ఇవన్నీ బొప్పులు కట్టి స్కూల్ అంటే హడిరిపోయి ఇంట్లో కూర్చో చదువుకుందాం అనిపించేది. అందువల్ల ఇలాంటి బలహీనత నుంచి బయటపడాలి, ప్రేమగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. పోతనగారు ఎప్పుడూ కఠినంగా పలకలేదట, ఆయన శిష్యులు చిన్నవాళ్ళు కనుక యవ్వనంలో ఉన్నారు కనుక అప్పుడే చదువుకుంటున్న వాళ్ళు కనుక ఏదో ఓరియంటల్గా అప్పుడే చదువుకుంటారు కాబట్టి ఆ టైంలో కొంచెం లేనిపోయిన ఊహలు వస్తూ ఉంటాయి కనుక తొందరపడి ఆ సాధువుని ఎదురుగుండా కనపడుతున్న సాధువుని మోసగాడన్నారు అని నిన్నే చెప్పాను మీకు. సాధువుల్ని పొరపాటును తిట్టకూడదు నాయన, ఆయన ముఖం చూస్తే నాకు ఆయన ముఖంలో ఒక ప్రసన్నత కనపడుతున్నది, ఆయన మహాత్ముడు అనిపిస్తోంది. కేవలం ఉదర పోషణ కోసం సన్యాసి వేషం వేసుకున్నవాడు కాదు ఆయన. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి పలకరించి వస్తాను అని ఆయన దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించాడు. అప్పుడు ఆయన మంచి ముఖవర్చస్సుతో ఉన్న సాధువు మహాత్ముడు మృదువుగా పోతనగారికి వేసి తిరిగి, పోతనగారి పేరు ఏమిటో ఎలా తెలుస్తుంది చెప్పండి, ఆయన ఎవరన్నా అడిగారా ఆయన్ని, లేకపోతే పోతనా అని ఎవరైనా పోతనని సంబోధించారా, ఏం జరగలేదు అక్కడ. అయినా ఆ సాధువు నాయన పోతన కవి అన్నాడు. అక్కడే ఆ సాధువు గొప్పతనం అర్థమవుతోంది. ఆయన ఊరివాడు కాదు, అంతకు పూర్వం పోతన గురించి ఆయనకి తెలియదు. పోనీ ఈ శిష్యుల్లో ఎవరైనా గురువుగారు పోతన గురువుగారు అన్నారా అనలేదు, ఏమీ లేదు. ఎక్కడో దూరంగా కొండ దగ్గర కూర్చున్న సాధువు మహావర్చస్సు కలిగిన మహాత్ముడు, ఆయన మృదువుగా పోతరకవి, భగవంతుడు నీకు సంపద ఇస్తే ఈ సంపదని ఏం చేస్తావు అని అడిగాడు. ఆయన నవ్వి, నా దగ్గర పెద్ద సంపద లేదు, అలాగని నేను పేదవాణ్ణి కాను, పొలం ఉన్నది, ఆ పొలం మీద వచ్చేటటువంటి ధాన్యం నేను, నా కుటుంబం, నా శిష్యులు భోజనం చేయడానికి పెద్దగా సరిపోవడం లేదు, అయినా కాలక్షేపం చేస్తున్నాం, మీరు చెప్పినట్టే సంపద ఉంటే సద్వినియోగం చేస్తాను, ఎందుకంటే భగవంతుడు సంపద ఇచ్చింది ఇతరులకు పెట్టడానికి, మనతో ఏ సంపదలు రావు అని నిరంతరం నేను పెద్దల ద్వారా విన్నాను, చదువుకున్నాను పురాణాల్లో. మనతో భూమి మీద నుంచి ఒక్క సూది మనమోపినంత స్థలం కూడా పట్టుకెళ్ళలేము అన్నాడు ఆయన. అది నిజం. ఆ విషయం కూడా నేను మీకు ప్రారంభంలో చెప్పాను. పూర్వం ధారానగరాన్ని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు, ఆయనే భోజ మహారాజు గారు, బోధుడు ఆయన కొడుకు అన్నమాట. ఈ మహారాజు గారికి సింధు భూపాలుడని పేరు. ఆయన మంత్రి పేరు బుద్ధిసాగరుడు. ఎంత గొప్పవాడో నిజంగా బుద్ధిసాగరుడు ఆయన. ఈ సింధు భూపాలుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు ముంజుడు. పిన్నాన్న పేరు ముంజుడు, తండ్రి పేరు సింధుడు, కొడుకు పేరు భోజుడు, మంత్రి బుద్ధిసాగరుడు. పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒకసారి చదివితే పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 100 సార్లు ఆ పేరు ఈ పేరు అని తడుకుని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అసలు మహాభారతంలో అందరి పేర్లు గుర్తుపెట్టుకు చెప్పినందుకన్నా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులోకి తీసుకెళ్ళాలి నా కొట్టండి. ఎన్ని పేర్లు అండి బాబు. ఒకడు క్రాధపుత్రుడు, ఒకడు లక్ష్మణుడు, ఒకడు బృహద్రథుడు, ఒకడు జయద్రథుడు, ఒకడు దుశ్శాసనుడు, ఒకడు దుర్యోధనుడు, దుష్ప్రదర్శనుడు, వికూచి, మాతి, శూలి, ఇలా ఎంతమంది, ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో వాళ్ళల్లో కొన్ని లక్షల మంది పేర్లు నేను ఇప్పటికీ చెప్పగలను. దీన్ని నేను గర్వం కోసం చెప్పడంలా, నిష్ఠగా చదివితే అలా గుర్తుంటాయని చెప్పడానికి చెబుతున్నాను. ఏ పర్వములో ఏ అధ్యాయంలో ఏ కథ ఉందో కూడా గుర్తుంటుంది నాకు కళ్ళలో కూడా. కారణం ఏంటి, చదివే కాసేపు నాకు అది తప్ప వేరే లోకం లేదు. నాకు ఈ భారతం, భాగవతం, రామాయణం అంటే అంత ప్రీతి. ఎప్పుడో నేను ఒక పద్యం రాసుకున్నాను, భాగవతంబు భారతము పావన రామ రసాయనము జిహ్వాగతము వనర్చుకొని ఆత్మసుఖిల్చద లోకులెల్లరూ బాగని మెచ్చ వాణి పఠనంబున పుణ్య పురాణ ధర్మ సంయోగ సభానురంజనమే ఉద్యమమై వెలయింతు పృద్దుల అన్నాను నేను. ఈ భాగవతం, భారతం, రామాయణం ఇవి నాలుక మీద ఉండాలి, అంటే కంఠస్థం చేస్తాను. ఆత్మలో నేను సుఖం పొందుతాను, దీన్నే నిరంతరం పురాణములుగా ఇతరులకు చెబుతాను. తద్వారా ఏమవుతుంది, పుణ్య పురాణ ధర్మ సంయోగ సభానురంజనమే ఉద్యమమై వెలయింతు ప్రొద్దులని, ఇది ఒక ఉద్యమం కింద నా జీవితం గడుపుతాను అన్నాను. ఆనాడు చిన్నప్పుడు రాసుకున్న పద్యం ప్రకారం ఇప్పుడు జీవితం గడుపుతున్నాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి కంఠస్థం చేస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఆ సమయంలో బాగుంటుంది కనుక పద్యాలు, శ్లోకాలు సమస్తం గుర్తొస్తాయి. 50 ఏళ్ళు వచ్చాక అప్పుడు చదవడం మొదలు పెడితే, పురాణాలు మొదలు పెడితే లాగలేక పీగలేక టిక్కని కిందకు చూసి పైకి చూసి మళ్ళీ కళ్ళజోళ్ళలోంచి చూసి నానాయాతన పడాలి. అందువల్ల చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పండి, ఎంతో లాభం అది. ఓసారి సుందర్రావు గారని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పి సుందర్రావు, గణపురంలో జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన క్రిస్టియన్ను, చాలా మంచివాడు, నేనంటే చాలా అభిమానం. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ గారు ఒకరోజు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో, ఈ సంస్కృతం తెలుగు అంటే మీ నాన్నగారి వల్ల నీకు వచ్చారుకో, ఇంగ్లీష్ కూడా కంఠస్థం చేస్తావా అని అడిగారు ఆయన. నేను ఎప్పుడూ ప్రయత్నించలేదండి, మీరు ఏదన్నా ఇవ్వండి చదువుతానన్నాను. వెంటనే ఆయన షేక్స్పియర్ డ్రామాని, మ్యాక్బెత్ డ్రామాని నా దగ్గర పెట్టి, ఈ పేజీ అంతా నువ్వు ఈ పీరియడ్లోపు అప్పచెప్పు అని ఎదురుగుండా పెట్టారు. నేను ఎక్కడికి కథను ఇక్కడే కూర్చుంటాను, ఈ పీరియడ్ పూర్తయ్యేలోపు ఇది అప్పచెపితే నీకు జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. ఆయన కోసం కాకపోయినా నన్ను పరీక్షించుకుందామని ఒకసారి చదివాను. ఆయన పీరియడ్ టైం ఇచ్చాడు. అప్పట్లో మాకు పీరియడ్ అంటే 45 నిమిషాలు. ఇప్పుడంటే కాలేజీలో గంట అయిపోయింది, కానీ నేను ఉద్యోగంలోకి వెళ్ళాక గంట కానీ అంతపూర్వం 45 మినిట్స్. ఒక్క 5-10 నిమిషాల తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, నేనే అప్పచెప్తానన్నాను. When shall we three meet again in thunder, lightning or in rain, when the hurly-burly is done, when the battle is lashed and won, that will be ere the set of the sun, where the place upon the heath, there to meet with Macbeth. Fair is foul and foul is fair, hover through the fog and fill the air. Akkada bracket lo vanished anu untundi, ante adrishyam ayipoyadani. Adi kuda cheppesanu. ఈ బ్రాకెట్లో కూడా ఆయన వెంటనే ఆనందపడిపోయి నిజంగా చాలా గౌరవంగా చూశారు. ఆయన వల్ల కొంత ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలిగాం. అది అమెరికా వెళుతున్నప్పుడు అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఉపయోగపడింది అనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి, ఇదంతా వినే సపట్టు కొట్టిపోతే నాకేం ఉపయోగం లేదు. నేను చదువుకున్నా చదువుకోపోయిన ఇప్పుడు కొత్తగా ఈ వయసులో నాకు వచ్చే లాభం లేదు. మీరు భవిష్యత్తులో మీ పిల్లల చేత చిన్నప్పటి నుంచి పద్యాలు శ్లోకాలు నిరంతరం వల్లి వేయించండి. అసంఖ్యాకమైన పద్యాలు అసంఖ్యాక శ్లోకాలు పిల్లలకి కంఠస్థం రావాలి. అందులో రాబోయే కృష్ణుడు లాంటి వాళ్ళకి నేర్పాలి. పిల్లలకి అనేటటువంటి వాళ్ళకి మరీ గట్టిగా మనం హెచ్చరిక చేయాలి. పిల్లల్ని దిక్కుమాలిన స్కూళ్ళకి పంపకండి. ఏ ఫర్ యాపిల్లు, సీ ఫర్ క్యాట్, పిల్లి చదువులు మనకొద్దు. రామశబ్దం నేర్పేటటువంటి పాఠశాలలకు పంపించండి. హైదరాబాద్లో చాలా మార్పు వచ్చింది, మనకు కూడా మార్పు రావాలి. ఉత్తర భారత్లో మార్పు వస్తుంది, మనకు కూడా మార్పు రావాలి. లేదంటే కొద్ది రోజులుగా మనం బ్రతకలేని దుస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు. మనకి దరిద్రపు చదువులు నేర్పుతున్నారు. ఈ చదువులు మనకెందుకండి? అందుకని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఈ గురువులు చెప్పే పాఠాలు మనకొద్దు. చెప్పడొక చదువు మంచిది, చెప్పేడి తగులములు చెవులు చిందుడు వడగా. మంచి చదువు చెప్పట్లా మన గురువు గారు. చెప్పే చదువు పరికిమాల చదువు, దానివల్ల చెవులు పాడవుతాయి, మనస్సు పాడవుతుంది, భవిష్యత్తు పాడవుతుంది, చివరికి నరకం తప్ప ఏదీ మిగలదు. అటువంటి చదువులు కాకుండా సంస్కృతం తెలుగు బాగా నేర్పాలన్నమాట. అప్పుడు మనకి ఇలాంటి మహానుభావుల యొక్క పేర్లు కథలు తెలుస్తాయి. తీరా బోధుడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చే సమయానికి తండ్రి చచ్చిపోయాడు. తండ్రి సింధు భూపతి. భూపతి అంటే మహారాజు అనుకోండి, సింధు ఆయన పేరు. ఆయన చచ్చిపోతూ తమ్ముడు ముంజుండి పిలిచి, నాయన ఈ కుర్రాడు ఒక్కడే నాకు ఆశాకిరణం, వీడే నాకు తద్దినారు పెట్టాలి, మన వంశకీర్తి పెంచుతాడు, వీడి మీద నాకు ప్రేమ, వీడిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి పట్టాభిషిక్తుని చేయాలనుకున్నాను మాళవ దేశానికి, కానీ దురదృష్టవశాత్తు వెళ్ళిపోతున్నాను. నువ్వు వాడిని కన్నబిడ్డలా పెంచు, పండితుణ్ణి చెయ్యి. వాడు పండిట్ అవ్వాలి, బ్యాండిట్ అవ్వకూడదు, బందిపోటు అవ్వకూడదు. ఈ బాధ్యత నీదనగా అలాగే అన్నయ్యా అని మాటిచ్చాడు. అన్నగారు చచ్చిపోయాడు. అప్పుడు ముంజుడు మంత్రి బుద్ధిసాగరుణ్ణి పిలిచి, నువ్వు మాకు మొదటి నుంచి హితుడివి, మహాత్ముడివి, చతుర వచోనిధివి. ఈ కుర్రాడి బాధ్యత నీది, వీడిని జాగ్రత్తగా పెంచు, వీడు భావి ధారానగర ప్రభువు అని గ్రహించు అన్నాడు. బుద్ధిసాగరుడు ఆయన్ని కష్టపడి విద్యాబుద్ధులు నేర్పి పెద్దవాడిని చేశాడు. 16 ఏళ్ళు వచ్చేసరికి బోధుడికి ధనుర్విద్య వచ్చింది. ఖడ్గయుద్ధంలోకి మించిన వాళ్ళు లేరు అన్నట్టు ఉన్నాడు. మల్లయుద్ధం కూడా నేర్చుకున్నాడు. 64 విద్యలు నేర్చుకున్నట్టే మహాపండితుడైపోయాడు బోధుడు. సరస్వతికి మారు రూపమా అన్నట్టుగా ఉండేవాడు. ఒకరోజున బుద్ధిసాగరుడు ముంజుడి దగ్గరకు వచ్చి, మహారాజా, మీ అన్నగారు అబ్బాయి పెద్దవాడయ్యాడు, దాదాపు 11 సంవత్సరాల పాటు వాడిని పెంచే బాధ్యత నువ్వు నాకు ఇచ్చావు, నేను కూడా సద్వినియోగం చేసుకున్నాను ఆ కాలాన్ని. ఆ కుర్రవాణ్ణి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరుడిగా మహారాజుగా తీర్చిదిద్దాను. ఇప్పుడు గనక అతడు మనకి రాజైతే వాళ్ళ నాన్నకంటే నీకంటే మంచి పేరు తెచ్చుకుంటాడు, అంత గొప్ప రాజు లేడు అని పెంచుకుంటాడు ఆయన. అతడు రాముడి లాంటి వాడు అనగా ముంజుడు, ఇంకెంత, అయితే వచ్చే సోమవారమే పట్టాభిషేకం చేసేద్దాం అన్నాడు. అన్నాడే కానీ ఇంటికి వెళ్ళాక నిద్రపట్టలేదు దీనికి. ఎందుకంటే అన్నగారు కొడుకంటే ప్రేమ ఉన్నమాట నిజమే, కానీ ఇప్పటి వరకు ఆయన 11 ఏళ్ళుగా రాజ్యపాలన చేశాడు, తానే రాజు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ రాజ్యం వాడికి ఇచ్చేయాలి, రేపటి నుంచి మాజీ రాజు అయిపోతాడు. పదవి పోతే తట్టుకోగలరటండి ఎవరన్నా? అదేంటో తెలియదు కానీ దిక్కుమాలిన పదవిలోకి ఒకసారి అడితే అందులోంచి బయటికి రాబుద్దేదు. అందులో రాజకీయ నాయకులకి ఆ పదవిని పట్టుకుని వేళ్లాడకపోతే ఒక్కరోజు కూడా విలువ ఉండదట. మనలాంటి వాళ్ళని రిటైర్ అయిపోతే ఆనందంగా గడుపుతాం అనుకోండి, కానీ వాళ్ళు అలా కాదు. అందుకని ఆ రాత్రి నిద్రపోక, అయ్యో రేపటి నుంచి నేను రాజుగా కాకుండా రాజుగారి బాబయ్యగా పిలువబడతాను, రాజుగా ఉన్నప్పుడున్న భోగాలు విలువలు ఒక్కసారి పదవి పోతే వస్తాయా? ఈ అన్నగారి కొడుకు పైగా సమర్థుడని పేరు తెచ్చుకుంటాడు, వీడు పండితుడు, గొప్పవాడు, అందరూ అతని పరిపాలన చూశాక ఆవిడ బాబాయ్ పరిపాలన ఏముంది మొహం అంటారు. కాబట్టి నేను రేపటి నుంచి అపకీర్తితో బతకలేను, ఈ రాజ్యం నాకు శాశ్వతం కావాలనుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోకుండా బాగా ఆలోచించి పొద్దుటే బుద్ధిసాగరుణ్ణి మంత్రిని పిలిచాడు. మంత్రి, నువ్వు మంచివాడివి, అయినా ఇప్పుడు ఒక కంత్రి పని చేయాలి. నీవు చేతులారా పెంచినటువంటి బోధుణ్ణి చంపేసి ఆనవాలుగా కళ్ళు పట్టుకొచ్చి నాకు ఇయ్యి అన్నాడు. అనగానే బుద్ధిసాగరుడు తలబోయి, హాస్యానికి అలా అంటున్నావా లేక నిజంగా అంటున్నావా? నన్ను నా రాజా భక్తిని పరీక్షించడానికి ఇలా అంటున్నావా? మహారాజా, ఎంతో ప్రేమతో పెంచిన మీ అన్న కొడుకుని చంపమంటున్నావా? ఇది నిజమేనా అంటే నిజంగా చెబుతున్నాను, రాజ్యంలో అయితే నేను ఉండలేను. నువ్వు నా హితుడివి, నా మేలు కోరేవాడివి. పదవిలో ఎవరుంటే వాళ్ళకి సేవ చేయటం మంత్రి కర్తవ్యం. నువ్వేం చేస్తావో తెలియదు, సూర్యాస్తమయంలోపు బోధుణ్ణి చంపి ఆనవాళ్ళు నాకు పట్టుకురావాలన్నాడు. మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకో రాజా అన్నాడు బుద్ధిసాగరుడు. ఆలోచన లేదు, ఆలోచించను, వాణ్ణి చించేయి అన్నాడు. అంతే, వెంటనే బుద్ధిసాగరుడు అలాగే అని బయలుదేరాడు. బోధుణ్ణి తీసుకుని ధారానగరంలో ఉన్నటువంటి ఒక గుహ దగ్గరికి తీసుకెళ్ళాడు. నాయన, నా మీద నీ అభిప్రాయం ఏమిటంటే, నువ్వు తండ్రి కంటే ఎక్కువ గురువువి, దైవానివి, సమస్తం నువ్వే. పాఠాలు చెప్పావు, ఇతర గురువుల చేత చెప్పించావు, నన్ను పెంచావు, పెద్ద చేసావు, నీకోసం ప్రాణమిచ్చినా తక్కువే అన్నాడు బోధుడు. అదే కావాలి నాకు. నీ తల నరికి నీ కళ్ళు ఆనవాలుగా తెమ్మని మీ పిన్నాన్న కోరాడు. పిన్నాన్న కోసం నీ ఆయువు ఇస్తావా లేదా? నువ్వు చావడానికి సిద్ధమేనా లేదా? అనగానే, ఎంత అదృష్టం అండి అది, మా బాబాయ్ అడిగితే ఆయన ఎదురుగుండానే ఆత్మహత్య చేసుకునేవాడిని నేను. ఇక్కడ దాకా తీసుకురావాలి ఇంతోటి దానికోసం? తండ్రి తర్వాత తండ్రి మా పిన్నాన్నంటే నాకు ఈ బోడి రాజ్యం మీద ఆశ లేదు. నన్ను చంపేయండి, కానీ చంపే ముందు నేను ఒక శ్లోకం రాసిస్తాను, దాన్ని మా బాబాయ్యకు మాత్రం ఇవ్వండి అన్నాడే. అలాగే అన్నాడు బుద్ధిసాగరుడు. వెంటనే నేను ఒక భూర్జపత్రం మీద, అప్పట్లో తాటాకుల మీద భూర్జపత్రాల మీద రాసేవారు, ఓ భూర్జపత్రం మీద, దాన్ని హిందీలో భోజపత్రం అంటారు, ఆ పత్రం మీద ఒక శ్లోకం రాశాడు. ఈ శ్లోకం మా బాబయ్యకి ఇవ్వండి అనగానే ఈ బుద్ధిసాగరుడు ఆ శ్లోకం చదివాడు. ఆయన హృదయం కరిగింది. ఆయన సరేనన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ శ్లోకం ఉన్న కాగితం పుచ్చుకొని బుద్ధిసాగరుడు మధ్యాహ్నం వేళ ముంజుడి దగ్గరికి వచ్చి, ముంజ, ఏకాంతంగా నీతో మాట్లాడాలి, అంతఃపురానికి రా అన్నాడు. ఈయన అంతఃపురానికి రాగానే రెండు కళ్ళు పక్కన పెట్టి, ఈ కళ్ళు నీ కుమారుడివే, బోధుడివి, వాడిని చంపేశాను, ఇవ్వ కళ్ళు అనగానే ఒక్క క్షణం మనస్సు గాయపడిందిట. ఎందుకంటే పెంచిన ప్రేమ ఒకటి ఉంటుంది. అయినా మళ్ళీ మనస్సు దిటవు చేసుకుని, నిజంగానే చంపావా అన్నట్టు చేతులు వణుకుతూ ఉండగా ఆ కళ్ళు పట్టుకుని, చంపాను కానీ చచ్చే ముందు నీ కుమారుడు ఈ శ్లోకం నీకు ఇమ్మన్నాడు. అనగా శోకించాడా అన్నాడు. శోకం లేదు ఆయనకి, శ్లోకమే ఇచ్చాడు. చూడు అనగానే పండితుడు గనక ముందుడు ఆ శ్లోకం చదివాడు. మాంధాతా చ మహీపతి కృతయుగాలంకారభూతో గత సేతుర్యే నమో దధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక అన్యే చాపి యుధిష్ఠిర ప్రభృతయః సోరాచ వీరాగతాః నైకేనాపి సమంగత వసుమతి నూనం త్వయా యాస్యతి. శ్లోకానికి అర్థం చెప్పుకుంటే కానీ మళ్ళీ అదో ఇబ్బంది కదా. మాంధాత అని ఒక మహారాజు ఉన్నాడు, కృతయుగంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇక కృతయుగానికి అలంకారం అంటే మాంధాత. అంతటి మహారాజు గారు కూడా రాజ్యం వదిలి చచ్చిపోయాడు. ఆయన భూమిని ఎక్కడే వదిలాడు, మాంధాతతో భూమి పైకి వెళ్ళలేదండో. మాంధాత గారు కనుక భూమిని పైకి పట్టుకుపోతే మన తాతలు లేరు, ముత్తాతలు లేరు, నేను లేను. మాంధాత గారు వెళ్ళిపోయాడు. ఇంకా త్రేతాయుగంలో సముద్రం మీద సేతువు కట్టి లంకానగరానికి వెళ్ళి దశకంఠుడి దశకంఠాలు నరికి అవతల పారేసిన మహావీరుడు శ్రీరామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుని అవతారం, ఆయన కూడా రాజ్యం ఎక్కడే వదిలి అవతారం చాలించాడు. ఆయన కూడా భూమిని తనతో పట్టుకెళ్ళలేదు. ఇంకా ద్వాపరయుగంలో మహానుభావులైన ధర్మరాజు వంటి ఎంతోమంది శూరులు వీరులు గతాహ వాళ్ళు వెళ్ళిపోయారు. నైకేనాపి సమంగత వసుమతి, కానీ వాళ్ళలో ఎవరితోటి కూడా ఈ భూమి వెళ్ళలేదు, ఒక్కడితో కూడా భూదేవి వెంట వెళ్ళలేదట. భూదేవి ఎవరితో వెళ్ళదు? అదేమిటో, అయ్యో పద్మాకర్ గారు ఇంత గుడి కట్టారే అని, గుడి ఉన్న స్థలమైన నాతో వస్తుందో రావట్లేదండి, ఇదేం దిక్కుమాలిన భూమో, కానీ దీనికి అసలు కృతజ్ఞత లేదు కదా. మనం కష్టపడ్డాం, ఏదో 100 గజాలు కొన్నాం, పాడు సత్రంలోనో సత్రంపాడులోనో తడుకులోనో కొడుకులోనో ఏలూరులోనో మనం 200 గజాలు 100 గజాలు 300 గజాలు కొన్నాం, ఇక్కడ ఇల్లు కట్టాం, ఈ ఇల్లుకి ఎంతో సున్నం వేయించాం, రంగులు వేయించాం, ఇంత ఖర్చు పెట్టాం, కాబట్టి ఈయంతో వెళ్ళిపోదాం అనుకోదు ఏంటండి? ఈ భూమి అసలు ఈ భూమికి ఏమాత్రమైన కృతజ్ఞత ఉందా అని ఆ మధ్యన ఒకడు అన్నాడు పాపం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎంత గింజుకున్నా వీళ్ళెవరితోటి భూమి వెళ్ళలేదు, కానీ నీతో పూర్తిగా వచ్చేస్తుంది, సందేహం లేదు. ఏ కొరత లేకుండా భూమి నీతో మాత్రం వస్తుంది, నువ్వు పట్టుకుపోతావు భూమి. అంటే వారి పిచ్చాడా, నన్ను చంపించి తద్వారా రాజు అవ్వాలనుకుంటున్నావు, నేను రాజు అవుతాను అనుకుంటున్నావు, నువ్వు రాజు అయితే మాత్రం నువ్వు చచ్చిన తర్వాత నీతో భూమి వస్తుందా? ఇంతోటి వెంటరాని భూమి కోసం అన్న కొడుకుని చంపించాలా, ఒకరిని హత్య చేసి రాజ్య పరిపాలన చేయాలా? ఇదిట్రా నీ గొప్పతనం అని దెప్పాడనమాట తప్పకుండానే. వెంటనే ఇతడు పండితుడు కనుక ముందుడు వణిగిపోయి, ఆ ఇంతటి మేధావిని, ఇంతటి పండితుడిని, వైరాగ్య సంపన్నుణ్ణి అన్యాయంగా చంపాను, వీడిని చంపించి పాపం మూటగట్టుకున్నాను, ఈ పాపానికి నిష్కృతి లేదు, బుద్ధిసాగర ఏది నీ కత్తి, నా తల కూడా నరుక్కు చచ్చిపోతాను అని అమాంతంగా బుద్ధిసాగరుడు వరలో ఉన్న కత్తి తీసి మెడ నరుక్కోబోయాడు. వెంటనే బుద్ధిసాగరుడు చేయి గట్టిగా పట్టుకుని, నీకు బుద్ధి లేదు, అందుకే ఈ పిచ్చి పని చేస్తున్నావు, ఎంతో పూర్వం ఒక పిచ్చి పని చేసావు అన్నగారు కొడుకుని చంపించి, ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని మరో పిచ్చి పని చేస్తున్నావు. చంపడం చావడం ఈ రెండు మూర్ఖుల యొక్క లక్షణాలు. దానివల్ల ఏం లాభం ఉంది? నీ కుమారుడు బోధుడు రామభక్తుడు, అందుకే ఆయన అద్భుతంగా చెంపు రామాయణం రాశాడు బోధుడు. బోధుడు పరమభక్తుడు అండి, రాముడు అంటే చాలా ఇష్టం. అసలు విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుల్లో ఆయన ఒకడు. ఇవాళ మనకి సుందర హనుమద్రామాయణం అనేటటువంటి పుస్తకం బయటకు వచ్చిందంటే దానికి మూలకారకుడే బోధుడు, మహాత్ముడు ఆయన, అసలు విష్ణుస్వరూపుడే ఆయన. అటువంటి మహాత్ముడిని చంపించి ఇప్పుడు నువ్వు తెచ్చి ఏం చేస్తావు? రెండూ పిచ్చి పనులే. నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను, ఇప్పుడు నువ్వు చస్తే పిశాచం కాకుండా అటు నరకానికి వెళ్ళక ఇటు స్వర్గానికి వెళ్ళక ఒక ప్రేతాత్మగా మారిపోతావు. గరుడ పురాణం చదవలేదా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎటువంటి నరకాలకు పోతారో, ఎలా పిశాచాలు ఎల్లాడతారో, ప్రేతాత్మలు ఎల్లాడతారో, కాబట్టి ఆత్మహత్య వద్దు అనగానే, ఆత్మహత్య చేసుకోక ఏం చేయను మరి, ఇక ఈ రాజ్యం నేను ఎలా పరిపాలిస్తాను, నా ముఖం ప్రజలకు ఎలా చూపిస్తాను, ఒక మహాత్ముడిని పండితుణ్ణి చంపేశాను నేను, పాపం చేశాను నేను అనగా, ఏమయ్య పశ్చాత్తాపానికి విరుగుడు ఉంటుంది, నేను నా మంత్రశక్తితో నీ కుమారుణ్ణి బోధుణ్ణి బతికిస్తే ఏం చేస్తామని అడగ్గా, నువ్వు అంత పని చేస్తే ఈ రాజ్యానికి నిన్ను మంత్రిగా కుమారుణ్ణేమో రాజుగా చేసి నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, బాబు నాకు ఆ మహోపకారం చేయనగానే ఈయన వెంటనే ఆ పక్కనే కట్టెన వెనకాతలే భోజనం పెట్టి హాం హ్రీం ఫట్ భోజా బయటికి రాన్నాడు. ఆయన అనగానే కట్టెన వెనక నుంచి భోజనం బయటకు వచ్చాడు. ఓ అరే పిచ్చిరాజా, నువ్వు చంపమంటే చంపుతానా? నేను ఊరికే వాడిని పరీక్షించాను, ఎవరిని? భోజుణ్ణి. భోజుడు ఎంత గొప్పవాడో తెలుసా? మీ బాబయ్య నిన్ను చంపమన్నాడు, నేను చంపడానికి వచ్చాను అని కత్తి చూపిస్తే ఇంతకంటే అదృష్టం ఏముంది? తల నా బాబయ్యకి మీకు కానుకగా ఇవ్వడం కంటే భాగ్యం లేదన్నాడు. అది జ్ఞానం అంటే. అంతేగాని రాజ్యం కోసం ఇతరులను చంపడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు అనగానే కౌగిలించుకుని కొడుకుని బుద్ధిసాగరుని మెచ్చుకుని, అందుకే నిన్ను బుద్ధిసాగరుడు అన్నారని ఆ తర్వాత కొడుక్కి పట్టాభిషేకం చేసి నిజంగా అడవికెళ్ళి తపస్సు చేసుకున్నాడు ఆయన. అద్భుతమైన ఈ చరిత్రలన్నీ సంస్కృత కావ్యాల్లో కొంతమంది మహానుభావులు రాశారు, తర్వాత తెలుగులో కూడా దీన్ని మన భాగ్యవశాత్తు వావిలికొలను సుబ్బారావు గారు అనువాదం చేశారు. వాళ్ళ భాష కూడా క్లిష్టమైన భాష అన్నమాట. అటువంటివన్నిటినీ చదువుకుంటే మనం జీవితంలో ఎలా బతకాలో తెలుస్తుంది. సంపదల కోసం ఇతరులను హత్య చేయడం కోసం కాదు, సంపదల కోసం ఇతరులను మోసం చేయడం వల్ల ఉపయోగం లేదు. మనకి భగవంతుడిచ్చిన సంపదని మనము వినియోగించుకోవాలి, ఇతరులకు కూడా అంతో ఎంతో పంచి ఇవ్వాలి. ఇతరులకు పెట్టడము వల్ల వచ్చేటటువంటి సంతృప్తి ఆత్మతృప్తి తాను అనుభవించడం వల్ల రాదు. గుడ్డలు తాను కట్టుకుంటే ఏదో కొంత ఆనందం, అదే ఈ వస్త్రం ఇతరులకు ఇస్తే వాడు కట్టుకుంటే అప్పుడు వచ్చే ఆనందం వేరు కదా. ఒక ఆవిడ అనేది, నా మెళ్ళో కంటే ఈ గొలుసు మీ మెళ్ళో ఉంటే శోభిస్తుందండి అనేది ఒక ఆవిడ. ఒక ఆవిడ నా చిన్నప్పటి నుంచి గొలుసు గొలుసు అండమే కానీ గొలుసు లేదు పులుసు లేదు అనుకోండి. కాబట్టి ఇతరుల మెళ్ళలో ఉంటే వచ్చేటటువంటి ఆ శోభే వేరు, ఆ ఆనందమే వేరు, ఆ అపూర్వమైన తత్వం వేరు. అందుకనే చెయ్యి దాతృత్వం వల్ల శోభిస్తుంది అన్నారు అని పోతన గారు ఉపన్యాసం చెప్పగానే ఆ యోగి వెంటనే, అలాగా నీ దగ్గర సంపద లేదంటావా, నీ దగ్గర గొప్ప సంపద ఉన్నది, ఆ సంపదను ఇంతకాలం నువ్వు సద్వినియోగం చేయకుండా స్వార్థంతో పాడు చేస్తున్నావు అని కానీ తెల్లబోయి అయ్యా నేను ముందే చెప్పానండి నాకున్న పొలం తక్కువ అండి వచ్చే ఆదాయం తక్కువ అండి అంటే నేను చెప్పేది ఈ లౌకిక సంపద కాదు అయ్యి ఈ పొలాలు ఈ హలాలు లేకపోతే స్థలాలు లేకపోతే కొంపలు రాళ్ళు రత్నాలు బంగారం గురించి నేను ఎత్తలేదు నా దృష్టిలో అది సంపదే కాదు నీ దగ్గర అపూర్వ సంపద ఒకటి ఉన్నది కవిత్వ సంపద ఈ కవిత్వం అనే సంపద రమ్మంటే రాదు ఎవడికి పడితే వాడికి వస్తుందా అందరూ కవిత్వం రాయగలరా అందరినీ పద్యం రాయమన్నట్టు చూద్దాం గింజుకున్నా రాయలేరు ఉపన్యాసాలు చెప్పి తెల్లారులేస్తే టీవీ ఛానల్స్లో గందరగోళం చేసేవాళ్ళలో ఎంతమంది కవిత్వం రాయగలరు చెప్పండి కవిత్వం ఆ శక్తి వేరు కవిత్వ శక్తి కొద్ది మందికే ఉంటుంది కవి శిల్పి చిత్రకారుడు వ్యాఖ్యాత ఇన్ని లక్షణాలు ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారండి దువ్వూరి రామిరెడ్డి గారు అలా ఉండేవారట మా నాన్నగారు ఆయన మీద పద్యం చెప్పారు కవియు శిల్పి చిత్రకారుండు దువ్వూరి రామిరెడ్డి వంటి రాజులేడు మేడ ఉండి కూడా మీద కూర్చోడురా అన్నారట ఆయన మేడ మంచి మేడ ఉండేది ఆయన కిందే కటిక నెల మీద కూర్చునేవాట ఎవరు దువ్వూరి రామిరెడ్డి గారు అలా కొంతమంది ఉంటారు అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళు ఉంటారు అన్నీ ఉన్నవాడికేమో తెక్క ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది పక్కవాడి చెడవాడా తిడతాడు అది కూడా విడిచిపెట్టి సహనంతో ఉండాలి నీ దగ్గర పరమ పవిత్రమైన కవిత్వ శక్తి ఉన్నది నువ్వు పద్యం రాస్తే మధురంగా ఉంటుంది నువ్వు దిక్కుమాలను భోగిని దండకం రాస్తేనే ఎంత బాగుందంటే ఇంకా శేషభోగి మీద శయనించే విష్ణువు గురించి రాస్తే కవిత్వం ఇంకెంత బాగుంటుందో ఆలోచించు భోగి దండకం రాయి అంతే తప్ప భోగిని దండకం వద్దు అనగా ఆయన తెల్లబోయాడు మీరు చెప్పింది నిజమేనండో ఇంతకాలం నేను భగవంతుడికి నా కావ్యశక్తిని వినియోగించలేదు నా కవితాశక్తిని లౌకిక దృష్టికే వినియోగించాను పనికిమాల పద్యాలకి ఎక్కువ వాడాను ఎందుకు వాడిని పొగడ్డా వీడిని పొగడ్డా దానివల్ల ఏంటి లాభం అసలు ఎవడైనా పుస్తకం ఇతరులకు అంకితం ఇచ్చారని నాకు చాలా చికాకు వచ్చేసేది నా చిన్నప్పటి నుంచి అయితే ఇప్పటివరకు అంతే ఒకే ఒక్కసారి ఒకే ఒక పుస్తకం కలకింకిడుల పుస్తకం అది కూడా చుట్టాలు అవ్వటం వల్ల ఇచ్చానంతే ఇంకెవ్వరికి ఇవ్వలేదు వాళ్ళే చుట్టాలంటే వాళ్ళు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కనుక మళ్ళీ తర్వాత జీవితంలో ఒక్కనాడు కూడా ఇవ్వలేదు కవిత్వం అంటే ఎటువంటిది అదొక అద్భుతమైన శక్తి సరస్వతికి మారు రూపం అలాంటి పుస్తకాలు భగవంతుడికి అంకితం చేయాలి చూడండి ఎప్పుడైనా నా పుస్తకాలు చూడండి ఒకటేనా నా నీలకంఠేశ్వర శతకం కానీ సత్యసాయి సప్తశతి కానీ మానవ కథ కానీ ఎక్కడ ఏ మనిషికి ఇవ్వలేదు ఈ బోడి మనిషికి అంకితం ఇచ్చి వాడిచ్చే దరిద్ర బుడుపు తీసుకుంటే అంతకంటే దరిద్రం మరొగట్లేదు మీకు రహస్యం చెప్పనా ఇతరులకు అంకితం ఇచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బుతో బతికి వాళ్ళ ఇళ్లలో కొడుకులు కొంప ముంచేస్తారుండయి వాళ్ళకి సంతానం వల్ల వచ్చేటటువంటి అరిష్టం అంతా ఇంత కాదు అందుకే అది నాకు అనిష్టం ఆ అరిష్ట కార్యక్రమం నేను చెయ్యను కాక చేయను ఎవరేమనుకున్నా పర్వాలేదు కొండ బదులు కొట్టినట్టుగా ఉన్నదన్నట్టుగా చెప్పాల్సిందే మహాత్ములైనటువంటి వాళ్ళు తమ కవిత్వం పరమాత్మకు అంకితం చేస్తారు ఈ కవిత్వంలో వీలున్నంత వరకు భగవంతుడినే ప్రశంసించాలి ఏదో మంచివాడిని అప్పుడప్పుడు పొగండి పర్వాలేదు ఏదో ఫలానా పద్మాకర్ గారు మంచివాడు లేదా కృష్ణారావు గారు మంచివాడు నువ్వు పద్యం చెప్పడం వరకు వేరు అంకితం అసలు ఇవ్వకూడదు కాబట్టి కవిత్వ శక్తిని నేను సద్వినియోగం చేయలేకపోయాను ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి ప్రాయం సగం వెళ్ళిపోయింది ఈ వయస్సులో నేను కవిత్వాన్ని సద్వినియోగం చేయగలనా అనగా సందేహం లేదు నేను నీకు రామమంత్రం ఇస్తున్నాను నా పేరు చిదానంద యోగి నీకు తారక మంత్రం ఉపదేశిస్తున్నాను తరించడానికి పనికొచ్చే మంత్రం కనుక దాన్ని తారక మంత్రం తరింపజేసే మంత్రం అనమాట అది రామమంత్రం అది కూడా రామాష్టాక్షరి మంత్రం అని ఒకటి ఉన్నది మరి వీటిల్లో కూడా రాముడికి చాలా మంత్రాలు ఉన్నాయి అందులో ఓం శ్రీం రామ్ రామాయ నమః ఇది రామ అష్ట అక్షరీ మంత్రం రామాష్టాక్షరీ మంత్రం ఇది పరాశర సంహితలో పరాశరుడు చెప్పిన గొప్ప సూత్రం ఇది ఈ మంత్రం నీకు చెబుతాను చేసుకుంటావా అది చేసుకుంటే నీ కవిత్వ శక్తి రాముడికి వినియోగపడుతుంది భగవంతునికి వినియోగపడుతుంది తద్వారా నీవు తరిస్తావు ప్రజలు తరిస్తారని కానీ తప్పక ఇవ్వండి అని రెండు చేతులతో ఆయన పాదాలంటే నమస్కరించాడు మహాత్ములకి పాద నమస్కారం చేయండి అక్కడ వయస్సుతో సంబంధం లేదు ఆ యోగి చిన్నవాడే అయ్యి ఉండొచ్చు పోతన గారికి 50 ఏళ్ళు కానీ ఆయన యోగి అందుకని గురువులకి వయస్సు పెట్టిన ముఖం వృద్ధాహ శిష్యాహ గురుర్యువా గురువు ఎప్పుడూ చిన్నాడే శిష్యులు వృద్ధులు రిటైర్ అయిపోయిన వాళ్ళు అయ్యి ఉంటారు గురువుగారు పెద్దగా కష్టపడి ఇలా మైకులో ఉపన్యాసం కూడా చెప్పక్కర్లా మేధాదక్షిణామూర్తి అయితే గురోస్తు మౌనం వ్యాఖ్యానం ఆయన మౌనంగా చూస్తే చాలు శిష్యాస్తు చిన్న సంశయాహ శిష్యుల యొక్క సందేహాలు వాటి అంతరమే పోతాయి దీని అంతరార్థం ఏంటో తెలుసా ఇవాళ ఆయన మౌనంగా చూస్తున్నాడు కానీ ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు పాఠం చెప్పాడు అది మాత్రం మర్చిపోకండి శివపురాణంలో ఈ కథ అద్భుతంగా ఉంటుంది. గురువుగారు మౌనంగా సందేహాలు తీర్చాడంటే రేపటి నుంచి మీరు కూడా మౌనంగా ఉండండి అన్నాడు ఒకడు. నేను మౌనంగా మీకే చూస్తే ఉంటుంది, ఓ 2 గంటలు పురాణం అని చెప్పి విష్ణు భక్త విజయమని ఇలా కూర్చుని అంటాను. ఎవడు కూర్చుంటాడు ఇక్కడ? అప్పుడు మీ సందేహాలు ఏం తీరతాయి? కాబట్టి అసలు రహస్యం ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళకి 2000 సంవత్సరాలు బోధించాడు ఆయన. బోధించిన తర్వాత ఇప్పుడు మానసికంగా వాళ్ళల్లో ప్రవేశించి వాళ్ళ సందేహాలు తొలగించేవాడు అనమాట. అసలు వాళ్ళు పండితులు కాబట్టి ఇప్పుడు చూపులతో సందేహాలు తొలగించుకుంటున్నారు తప్ప అసలు పాఠం చెప్పలేదని కాదు. చిన్నప్పటి నుంచి ఇదే మొదలెట్టి స్కూల్లో కడగానే టీచర్ గారు, నేను మేధా దక్షిణామూర్తిని, మొత్తం పీరియడ్ అంతా అని మూతి బిగించి కూర్చుంటాను, మీరు కూడా మౌనంగా ఉండండి అంటే ఈయన ఉద్యోగం కాస్త తీసేస్తారు, పోస్టింగ్ కాస్త ఊస్టింగ్ అవుతుంది, పిల్లలకి టైం వేస్టింగ్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఉపయోగంలా, ఆ స్థాయి వేరు, ఆ విధానం వేరు. అవి తెలుసుకోండి. మళ్ళీ ఈ శ్లోకాన్ని చాలామంది ఈ మధ్య తెగవాడేయడం మొదలెట్టారు. ఎందుకంటే 2 గంటలు ఉపన్యాసం అన్నాం, 2 గంటలు నేను ఉపన్యాసం చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకున్నప్పుడు ఆలోచనల ద్వారా సందేహాలు తీర్చాలి తప్ప అసలు మాట్లాడకుండా ఉండమని కాదు అక్కడ అంతరార్థం. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా తప్పనిసరిగా ఇలాగే నిరంతరం తమ దివ్యశక్తితో భగవంతుడికి సేవ చేస్తారు, తద్వారా తరిస్తారు. అక్కడ గురువుగారు చిన్నవాడు అనుకోకుండా ఆయన పాదాలకు నమస్కరించగానే ఆయన ఓం శ్రీం రామ్ రామాయ నమః అని మొమ్మారు పోతన చెవిలో చెప్పాడు. పోతన గారు దాన్ని ఉచ్చరించాడు. ఇది ఉపదేశం. ఉపదేశం అనగా ముందు గురువుగారు ఉచ్చరిస్తాడు, ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దాలు విని శిష్యుడు తాను పలకాలి. ఈ గురువుగారు మొట్టమొదట పలికినటువంటి పలుకుల్నే ఉపదేశం అంటారు. ఉపదేశ ఆద్యోచ్చారణం, మొదటి ఉచ్చారణని ఉపదేశ అంటారు. ఇది తెలియక ఉపదేశం అంటే ఏదోట ఏదోటి ఏం లేదు, గురువుగారు ఏదైనా చెప్పచ్చు కాక, కానీ ఆయన నోటి నుంచి ముందు వచ్చింది. ఆ తర్వాత శిష్యుడు దాన్ని విని కంఠస్థం చేసి జపం చేసుకుంటాడనమాట. ఇలా ఉపదేశం చేయగానే గురువుగారికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు పోతన గారు. కళ్ళు తెరి చూస్తే ఆ గురువుగారు మాయమైపోయాడు. అందుకే ఆయన నిజంగా చిదానందుడు, పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు ఆ రూపంలో వచ్చి మంత్రమిచ్చి వెళ్ళిపోయాడు. భగవంతుడు ఇచ్చాడండి. అప్పుడు ఆయన భక్తితో రాముడి మీద పద్యాలు రాసుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి పోతన గారి జాతకమే మారిపోయింది. సహజంగా మృదుస్వభావి, శివపూజా ధురంధరుడు, ఇప్పుడు కొత్తగా గురూపదేశ మంత్రం వచ్చింది, నిరంతరం రామమంత్రం చేస్తూనే ఉండేవాడు అనమాట. రాముడి మంత్రం చేస్తున్నప్పుడు నియమాలు పెట్టుకోకండి, తింటున్నా రామానండి, పడుకున్నా రామానండి. నేను చాలాసార్లు మీ చేత పాడించాను కదా, నాకు ఇష్టమే, నేను రాసుకున్న పాటల్లో ఇదో పాట, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, రామ 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 శ్రీరామ. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ రామ రామ్, నువ్వు నవ్వకున్న రామయ్యను రామ రామ రామ్, ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను, ఏడవకున్న రామయ్యను రామ రామ రామ్, నువ్వు ఏడవకున్న రామయ్యను రామ రామ రామ్, రామ 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 శ్రీరామ. ఇలా సర్వకాల సర్వస్థలో ఇది చాలా చక్కగా పెద్ద పాట, ఎన్నోసార్లు మీ చేత పాడించాను కనుక కొత్తగా అక్కర్లేదు. తింటున్నా, తినకున్నా, పడుకున్నా, నిద్రిస్తున్నా, నడుస్తున్నా, వేళాకోళం ఆడుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో నీ ఇష్టదేవత యొక్క నామం అలాగే చెయ్యి. ఇంకా మంచం మీద పడుకున్నప్పుడైతే అప్పుడు ఇంకా చెయ్యాలటండి. ప్రహ్లాద కుమారుడు హాస అంటే నవ్వుతున్నప్పుడు, లీలా ఏదో కొన్ని వేళాకోళ పనులు చేస్తున్నప్పుడు, నిద్రాదులు చేయుచున్ నిద్రపోతున్నప్పుడు కూడా రామ అన్నాడు, నారాయణ అన్నాడు, తింటున్నప్పుడు నారాయణ అన్నాడు ఆయన. పానీయంబులు త్రావుతున్, ఇదిగో ఏమైనా నీళ్ళు డ్రింక్సో ఈ మధ్యన వచ్చిన దిక్మాల డ్రింక్సో అవి తాగుతూ, కుడుచుచున్ తింటున్నప్పుడు, భాషింపుచున్ మాట్లాడుతున్నప్పుడు, హాసలీలా నిద్రాదులు చేయుచు. నవ్వుతున్నప్పుడు, వేళాకోళాలాడుతున్నప్పుడు, ఏవో లీలలు చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తిరుగుచు అటు ఇటు వాకింగ్ చేస్తున్నప్పుడు, లక్ష్యంపుచు ఎవరినైనా చూస్తున్నప్పుడు, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధా నుండై మరచెన్ సురారిసుతుడు ఏ తద్విశ్వముల్ భూవరా. ఇలా సర్వకాల సర్వావస్థల్లో నారాయణ 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 అని తనను తాను మరిచిపోయాడు, ప్రపంచాన్ని మరిచిపోయాడు. అందుకే స్తంభంలోంచి విష్ణు వచ్చి రక్షించాడు. మనం అలా అండం లేదు. అందుకే స్తంభంలోంచి కాదు, గుళ్ళో విగ్రహంలోంచి కూడా భగవంతుడు రావడంలా. రావాలంటే నీకు అంత నిష్ట కావాలి, అంతలా నమ్మి భగవన్నామం చెయ్యాలి. సర్వకాల సర్వావస్థల్లో చేయండి ఈ రోజు నుంచి. అసలు ఇంక దానికి వేరే నియమం లేదు. ఉన్న నియమం వల్ల రామ 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 నారాయణ నారాయణ నారాయణ. లేదా నువ్వు శివభక్తుడు అయితే శివ 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 అనుకో, పరమాత్ముడు వశమైపోతాడు. అందుకని పోతన గారు అంతలా చేశాడు జపం. ఎందుకు ఇన్నిసార్లు చేయమన్నారు తెలిసిన? 100,000 గాయత్రి చెయ్యండి, 1,000 గాయత్రి చెయ్యండి అని మన పెద్దలు చెప్పడం వరకు అతలకు అంతరార్థం ఉంది. నిజంగా 1,000 గాయత్రి చేస్తే ఈ 1,000 గాయత్రి చేసినంతసేపు మన మనస్సు మంత్రం మీద లగ్నమై ఉంటుందా? ఉండడంలా. ఈ 1,000 సార్లు చేసినప్పుడు ఒక్కసారైనా మన మనస్సు ఆ గాయత్రి మీద లగ్నమైతే అప్పుడు మనకు ఆ ఒక్కసారి చేసిన జప ఫలితం అంటుకుంటుంది. అదే 1,000 సార్లు చెక్కు చదవకుండా మనస్సు లగ్నం చేసి జపం చేస్తే ఇంకా పూర్తిగా శక్తి రాకుండా ఉంటుంది అండి. అందుకని మిమ్మల్ని ఏమన్నారన్నమాట, 108 సార్లు చేయి, 1,000 సార్లు చేయి. ఈ 1,000 సార్లు, 108 సార్లు, 100 సార్లు చేస్తున్నప్పుడు ఒక్కసారైనా నీ మనస్సు ఆ ఇష్టదేవత మీద లగ్నం అవుతుంది, తద్వారా నువ్వు ఫలితం పొందుతావన్నారు. మన వాళ్ళు 100 దృష్టిలో పెట్టుకుని ఈ 100 సార్లు జపమాల తిప్పుతారే తప్ప ఒక్కసారి లగ్నం చేయటం లేదు. నిజంగా మనస్సు లగ్నమైతే వాడు మహర్జాతకుడు అయిపోతాడు, మహాయోగజాతకుడు అయిపోతాడు. ఒక్క క్షణకాలం, కించిత్ కాలమైన మన ఇష్టదేవత మీద మనస్సు నిలబడాలి, పూర్తిగా దేవతలో లీనమైపోవాలి, అప్పుడు వాడు తరిస్తాడు. ఈ కలియుగంలో ఒక్క క్షణం చాలన్నాడే. దినమర్థం ఏమిటి? రోజులో సగం. తదర్థం వా, మళ్ళీ అందులో సగం. అంటే ఏమిటి? ఒకరోజు 12 గంటలు అనుకుందాం. పగటిపూట దినము అంటే ఇక్కడ పగలు, పగలు 12 గంటలు కానీ, లేదా అందులో సగం 6 గంటలు కానీ, ముహూర్తం 48 నిమిషాలు కానీ, క్షణమేవ వా, కనీసం క్షణకాలమైనా ఎవడు విడిచిపెట్టకుండా భగవన్ నామం చేస్తాడో, నారాయణ వాసుదేవ పరంధామ పురుషోత్తమ జగన్నాథ అంటాడు వాడు, ఆ జగన్నాథుల్లో లీనమైపోతాడు. కనీసం క్షణమేవా అన్నాడండి. దినమర్థం తదర్థం వా, ముహూర్తం క్షణమేవా. ఏ శృణ్వంతి నరాభక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. ఒక పూట కానీ, అందులో సగం కానీ, అందులో సగము కానీ, ముహూర్తం కానీ, కనీసం ఒక క్షణకాలమైన భగవంతుని కథలు, ఇలా విష్ణుభక్త విజయం వంటి కథలు శ్రద్ధగా వింటే అటువంటి మానవులకు దుర్గతి క్వచిత్, దుర్గతులు ఉండవు. అంటే నరకం వంటి లోకాలకు వెళ్ళరు వాళ్ళు. గ్యారంటీగా స్వర్గమో ఇంకా ఉత్తమ లోకాలకో, బ్రహ్మలోకానికో, వైకుంఠానికో వెడతారు. ఆ మాత్రం కూడా ఓపిక ఉండటం లేదు కలియుగంలో మనకి. ఎంత కర్మయోగం వచ్చి పడింది చూడండి మరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిరంతరం భగవన్ నామం చెయ్యాలి. అలా చేశాడు పోతన గారు. ఇంచుమించుగా 2-3 నెలలు గడిచింది. ఇంతలో ఒకసారి చంద్రగ్రహణం వచ్చింది. వాళ్ళకి దగ్గరలో భద్రాచలం ఉంది, గోదావరి ఉన్నది. అందుకని ఆయన ఎడ్లబళ్ళ మీద బయలుదేరి గ్రహణ స్నానం చేయడం కోసం భద్రాద్రి రాముడి దగ్గరకు వచ్చాడు ఆయన. ఎంత అదృష్టం! ఆ ప్రాంతంలో చాలామందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడంటే గుడి ఉండొచ్చు కానీ అంతఃపురం దమ్మక్క ఒక పాకలో పెట్టింది. అది 11వ శతాబ్దం 14వ శతాబ్దంలోనే పెట్టింది. ఈనాటి రామాలయం రామదాసు కట్టాడు, అది నిన్నగాక మొన్నది 300 ఏళ్ల క్రితం అంది. కానీ పోతరగారు ఏకంగా 550 ఏళ్ల క్రితం వాడు కదా, 1450లోనే వెళ్ళాడు కదా, ఆనాటికి రాముడు ఉన్నాడని కొందరికి అనుమానం. రాముడు 11వ శతాబ్దంలో పాకలో ప్రతిష్ఠింపబడ్డాడు, గుర్తుపెట్టుకోండి. రాముడు ఉన్నాడు, ఆయనే రాస్తున్నాడు స్వయంగా తన చరిత్రలో, నేను వెళ్ళాను గోదావరి తీరంలో స్నానానికి వెళ్ళాను అన్నాడు. ఆయన గంగాని ఎందుకు రాశాడు, దక్షిణ గంగాని పిలిచేవారు గోదావరిని. అందుకే ఆయన ఒకసారి ఈ గ్రహణ కాలంలో ముందు పట్టు స్నానం, గ్రహణం పడుతున్నప్పుడు స్నానం, తర్వాత విడిచాక స్నానం చేస్తారు, ఆ మధ్యలో మాత్రం ఇసుక తిండిలో కూర్చుని జపం చేసేవారన్నమాట. గ్రహణ సమయంలో చేసే జపం అపారమైన శక్తిని ఇస్తుంది. సాధారణంగా నువ్వు ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటే ఒకసారి జపం చేసిన ఫలితం వస్తుంది. అదే గ్రహణ కాలంలో ఏది సాయంత్రం 6 గ్రహణం పట్టింది, 7 విడిచిపెడుతోంది, 6-7 కాలంలో గ్రహణం పట్టిన సమయంలో విడిచిపెట్టేలోపు ఒకసారి ఓం నమో నారాయణ అంటే 1000 జపం చేసిన ఫలితం వస్తుందన్నమాట. అందుకని 1000 జపం చేసిన ఫలితం ఒక్క జపం వల్ల పొందొచ్చు కనుక ఆ కాలంలో జపం చేస్తారు. ఈ గంట కాలంలో వీడు అదృష్టం బాగుండి 1000 జపం చేశాడు అనుకోండి, 1000 × 1000 అప్పుడు ఏమవుతుంది, 1,000,000 జపం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. ఇందువల్లే గ్రహణ కాలంలో జపం చేయాలి. ఉత్తకాలం కంటే ఆ కాలంలో చేసే జపం మహాఫలితం ఇస్తుంది. సంక్రాంతులు, విషువత్తులు, గ్రహణములు ఇటువంటి కాలములలో జపం 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. సంక్రాంతులు అంటే 12 సంక్రాంతులు ఉన్నాయి మనకి. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం. ఇప్పుడు నిన్న 14వ తారీఖు నాడు మకర రాశిలో ప్రవేశించాడు, అది మకర సంక్రమణం. మనవన్నీ చాంద్రమానం కనుక చంద్రుడు పూర్ణిమ నాడు ఎందులో ఉన్నాడో నక్షత్రంలో ఆ నక్షత్రాన్ని బట్టి పేరు వచ్చింది. ఉదాహరణకి చిత్ర అనే నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటే అది చైత్రమాసం, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖం, మంది చాంద్రమానం. అలా కాకుండా తమిళం వాళ్ళకి రాసుల్ని బట్టి మాసాలు వస్తాయి. అందుకే వాళ్ళది మేషమాసం, ధనుర్మాసం, మకరమాసం, మీనమాసం. ఇప్పుడు వాళ్ళకి మకరమాసం అన్నమాట. అంటే ఏమిటి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఆ రోజు నుంచి మకర సంక్రమణం, మాసానికి మకరమాసం, మళ్ళీ మకరం అయిన తర్వాత ఏమవుతుందన్నమాట, నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా కుంభరాశి, మకర రాశి, మీనరాశి, మళ్ళీ మొదలుకొచ్చే మేషరాశి, వృషభ రాశి, ఇలా రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించగానే ఆ రాశిలోకి వచ్చిన వెంటనే ఆ సంక్రమణమునకు రాశి పేరు మీదుగా పేరు వచ్చిందనమాట. మేష సంక్రమణం, మకర సంక్రమణం, వీటిల్లో కర్కాటక సంక్రమణం మకర సంక్రమణమునకు బాగా పేరు వచ్చింది. ఎందుకంటే కర్కాటక సంక్రమణం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది, అది మానవులకు పనికొచ్చే కాలం. మకర సంక్రమణం అంటే సంక్రాంతి నుంచి మళ్ళీ కర్కాటకం వచ్చేదాకా ఈ 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం, ఇది దేవతల కాలం. అందుకే ఈ కాలంలో మరణిస్తే దేవతలు స్వర్గద్వారాలు తీసి వాళ్ళని పట్టుకుపోతారు. ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు పాపాత్ములు కాదు, పాపాత్ములు వెళ్ళి పిశాచాలు అవుతారు, అది వేరే విషయం. కాశీలో చచ్చిపోతే ముక్తి వస్తుందా అని అడిగాడు స్కాంద పురాణంలో కాశీఖండంలో కుమారస్వామి శివుణ్ణి. అప్పుడు ఆయన అన్నాడు, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది కానీ పాపాత్ములకు కాదు. పాపాత్ములు ఏమవుతారు, కాశీలో చేయరాని పని చేశాడండి, సరిగ్గా విశ్వేశ్వరాలయం దగ్గరికి వెళ్ళి శేష తాగాడు, అటువంటి వాడు 10,000 సంవత్సరాలు ఒక పిశాచం అవుతాడు. ఆ పిశాచాన్ని రుద్రపిశాచం అంటారు. అలా రుద్రపిశాచమై నానాయాతను అనుభవించి ఈ 10,000 సంవత్సరాలు పిశాచంగా కష్టాలు అనుభవించడం పూర్తయ్యాక అప్పుడు పెడతాడు ముక్తికి కాశీలో తెచ్చినవాడు. కనీసం 10,000 సంవత్సరాల తర్వాతనే ముక్తి పొందుతాడు. అక్కడ ఆలయం పడగొట్టిన తురకాళ్ళు ఉన్నారు, చచ్చిపోయారు వాళ్ళు, వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళారనుకుంటున్నారా, వాళ్ళు ఆలయం పడగొట్టేటప్పుడు అందులో ఎన్ని ఇసుక రేణువులు బయటికి పడగొట్టారో అన్ని యుగముల పాటు రుద్రపిశాచాలై తిండి లేక అల్లాడి ఆ తర్వాత ముక్తి పొందుతారు. అది ముక్తే కాదంటలా, కానీ దానికి టైం పడుతుంది. కాబట్టి కాశీలో చచ్చిపోతే అందరూ చచ్చిపోయిన వాళ్ళంతా ముక్తి కడతారంటే మళ్ళీ మనకు అనుమానం వస్తుందన్నమాట. అయితే పాపాత్ములు, గోహింస చేసిన వాళ్ళు, ఏదో పాము చంపిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి చెయ్యరాని వెకిలి పనులు చేసిన వాళ్ళందరూ కూడా చచ్చిన తర్వాత ముక్తి కడితే అప్పుడు ఇక పుణ్యాత్ములు ఏమైపోతారు, పుణ్యం ఎందుకు చెయ్యాలనే అనుమానం రాకుండా ఆ విషయం సుస్పష్టంగా చెప్పారు. మీరు చూడండి, శివపురాణం కాశీఖండం పూర్తిగా చదవాలి, మూలము చదవాలి, తెలుగు చదవాలి. చదివితే అప్పుడు మనకి ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మములు తెలుస్తాయి. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఏం చేయాలన్నమాట, సంక్రమణం వచ్చినప్పుడు జపం చేయండి. ఉదాహరణకి 14వ తారీఖు నాడు 1:59 మకర సంక్రమణం, ఆ సమయంలో 100 గాయత్రి లేదా 100 సార్లు నారాయణ అనండి. అది మీకు 100 × 1000 100 సార్లు చేస్తే 100,000 లక్ష జపం ఫలితం వస్తుంది. గ్రహణం పట్టినప్పుడు చేసేది కూడా అలాగే, ఒక జపం 1000 జపాల ఫలితం ఇస్తుంది. ఇంకా విషువత్తులు, సంవత్సరానికి 2 రోజులు ఉంటాయి అవి. విషువత్ అంటే పగలు రాత్రి సమానముగా ఉండే కాలం. మార్చి 21, మళ్ళీ సెప్టెంబర్లోను, ఈ 2 మాసాల్లోనూ 2 రోజులు ఉంటాయి. ఈ 2 రోజుల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. సాధారణంగా కొన్ని కాలాల్లో పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉంటుంది. అదే శీతకాలం అనుకోండి, ఆ కాలంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది, పగలు తక్కువగా ఉంటుంది. పగలు గట్టిగా 8 గంటలు కూడా ఉండదు, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అలాంటి కాలాలు వేరు. ఒక్క సంవత్సరముకు 2 రోజులు మాత్రం పగలు రాత్రి, డే అండ్ నైట్ సమానముగా ఉంటాయి. వాటిని ఏమంటారు? విషువత్ అంటారన్నమాట. ఆ కాలములలో అంటే ఆ రోజున చేసే జపం కూడా ఒకసారి చేస్తే 1000 సార్లు జపం చేసిన మహాఫలితం లభిస్తుంది. అందుకని జ్ఞానులు ఆ రోజుల్లో చదువుకునేవారు, జపాలు చేసేవారు. ఇందువల్ల పోతన గారు దక్షిణ గంగ అయిన భద్రాచలం దగ్గరకు వచ్చాడు. అక్కడ గోదావరి తీరానికి ఒక్క సోమోపరాగంబు రాకంగని సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయ్యగు మంజుల పులిన తరంగిణియగు గంగానది కింజని అని ఆయన ఒక వచనంలో రాసుకున్నాడు. ఆయన పెద్దల అనుమతి కూడా తీసుకోవాలి వెళ్ళేటప్పుడు, ఇంట్లో వాళ్ళకి, ఊళ్ళో ఉన్న పెద్దలకి, ఏమండి నేను ఇలాగ ఫలానా చోటకి పెడుతున్నాను, గంగా స్నానం చేద్దామనుకుంటున్నాను, అక్కడ గ్రహణ సమయంలో జపం చేయాలనుకుంటున్నాను, అనుమతి ఇవ్వండి అని ఇంట్లో ఉన్న పెద్దల్ని గురువుల్ని అడగాలి. వాళ్ళు వెళ్ళిరా అంటేనే వెళ్ళాలి. పెద్దలు వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదండి. ఒక్కోసారి నేను ఇదిగో ఇవాళ వద్దు ప్రయాణం, ఆగిపోండి అంటే ఆగిపోవాలి. అలా ఆగకుండా వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డారో మన యాత్రలో కొంతమంది అడిగితే చెప్తారు. మన శ్రీశైల యాత్రకి కారులో వచ్చారు, నేను రాత్రి ఉండండి అన్నాను వినిపించుకోకుండా, ఇంకేముందని పులోమని బయలుదేరారు. ఏమైంది? మధ్యలో దారి తప్పారు, చివరికి రోడ్డు మీద దిక్కుమాలిన చోట అడవిలో కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చింది, తిండి లేక అల్లాడిపోయారు. కాబట్టి కొన్నిసార్లు చెప్పామంటే వినాలి, పెద్దలు చెప్పినప్పుడు వినాలి. పెద్దలు వెళ్ళండి అంటేనే వెళ్ళాలి, వద్దు అన్నప్పుడు మానేయాలి. వద్దంటే అది ఒక అపశకునం, తొందరపడి పెడితే వాళ్ళకైతే రేపైనా దానికి వచ్చే ఫలితం వస్తుంది. అందువల్ల పెద్దల అనుమతి తీసుకుని ఈ మహానుభావుడు ఎడ్లబళ్ళ మీద తన వాళ్లతో బయలుదేరాడు. హాయిగా స్నానం చేశాడు. పరమ పవిత్రమైన దక్షిణ గంగలో గోదావరిలో స్నానము చేసి ఇసుక తిండిలో కూర్చున్నాడు. కించిత్ కాలం మహేశ్వర ధ్యానం చేశాడు. ఇంతకీ రామమంత్రం చేయలేదు ఆయన, అది కూడా గుర్తుపెట్టుకోవడానికి గురువుగారు రామమంత్రం ఇచ్చారు. కానీ ఆయన మొదట్లో శివభక్తుడు, శివమంత్రం ఉంది, అందుకే ఆయన ముందు వచ్చిన మంత్రం విడిచిపెట్టకూడదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు అది. తమ కులాచారంలో వచ్చే దేవతలను విడిచిపెట్టి అన్యదేవత జపం చేసే ముందు వీటిని జపం చేశాకే వేరే మంత్రం చేయాలి. అలా చేయకపోతే కూడా నాశనం అయిపోతారు. ఇవాళ మన మతం విడిచిపెట్టి దిక్కుమాలిన మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు పొందే నరకాలు ఎన్ని ఉంటాయో వాళ్ళు చచ్చాక తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు అల్లాడి ఏడుస్తారండి, వాళ్ళకి పిండం అందదు ఇక్కడ నుంచి. ఇక్కడ వాళ్ళ మతంలోనేమో ఎలాగో అందులో బాగుపడరు, అటూ ఇటూ కాకుండా మధ్యలో ప్రేతమై దేవా పాపిని పద్మాకర్ గారు ఉపన్యాసం వినలేదు, విన్నా బుర్ర తక్కువ అయ్యింది, దిక్కుమాలిన మతంలోకి వెళ్ళాను, ఇప్పుడు నేను చచ్చి ఏడుస్తున్నాను అని ఏడుస్తారు. ఆ ఏడ్చిన ఈ పిచ్చి పేనుగుల యొక్క పిల్లలకి అది అర్థం కాదు, వినపడదు. అందుకని వీళ్ళు ఇంటి గుమ్మం దగ్గరట ఇలా గేట్ల దగ్గర పిశాచ రూపంలో రాత్రిపూట కూర్చుని ఏహే అంటారు. ఆ లోపల వాళ్ళకి ఏదో అరుపులు ఉన్నాయని తెలుస్తుంది, విషయం అర్థం కాదు. వీళ్ళు ఇంటి గుమ్మాల దగ్గర చూరుల దగ్గర కూర్చుని నేను చచ్చాను, పిశాచాన్ అయ్యాను, మీ మాట వినిపించుకోకుండా పద్మాకర్ గారు లాంటి వాడు గుడి కడితే ఆ గుడి దగ్గర కూర్చోకుండా కిరస్థాన మతం పుచ్చుకున్నాను, కోడలు హాయిగా నా మాట వినకుండా వెళ్ళి శివుణ్ణి పూజించి తరించింది, నా కర్మ కాలేంది, నేను ఈ పాపం చేశాను, ఇప్పుడు నేను అల్లాడిపోతున్నాను, నన్ను రక్షించండో అని ఏడుస్తారు. లేదా కొడుకుని రక్షించమంటారు, లేదా బంధువుని రక్షించమంటారు. పాపం బంధువులకి ఇది అర్థం కాదు. వాళ్ళు పడే నరకం ఎలా ఉంటుందో నేను దివ్య దృష్టితో చూశాను, పురాణాల్లోనూ చూశాను, మీకు చాలాసార్లు చెప్పాను కదా. మేము 1998 నుండి, అంటే నేను ఏలూరులో 93లో ఉద్యోగానికి వచ్చేసిన తర్వాత, మొదట్లో కాదు 98 నుంచి 2009 వరకు, 2009 అంటే 10 వరకు కూడా ఫ్రీక్వెంట్గా ద్వారకా తిరుమలకి నడిచి వెళ్ళేవాడు. ఆ వెనకాతల రాంబాబు అని ఉన్నాడు, అతను కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు, ఎందుకంటే అతను వృత్తి వేరు పాపం, కొంచెం వాళ్ళు తక్కువ వచ్చారు. ఆ పెద్ద ఆయన ఘంటా ప్రభాకర్ గారు 15 సార్లు వచ్చారని నాకు గుర్తాయి నాతోటి. కానీ మొదట్లో మేము 128 సార్లు వెళ్ళాం. ఎలాగా? నేను కాలేజీలో పనిచేసేవాడిని. సాయంత్రం కాలేజీ అయిపోయాక అంబికాకృష్ణ గారు పురాణం చెప్పించేవారు పాతశివాలయంలో. ఆ పాతశివాలయంలో అన్ని పురాణాలు విన్నా విడ ఆ తెల్లగా ఉండి వెరకాతల గోడ దగ్గర కూర్చున్నారు, కుర్చీ దగ్గర ఆవిడ అన్నమాట. ఆవిడ 18 పురాణాలు విని, ఆవిడ కూతురు ఈవిడ, తల్లి యొక్క పోలికి వచ్చి ఈవిడ కూడా చాలా చక్కగా తెల్లగా తయారైంది. సొంత కూతురే, మళ్ళీ అద్దె కూతురు కాదు. ఈ అమ్మాయి కూడా అప్పటికి పెళ్లి కార్యక్రమం పురాణం అయింది. పెళ్ళి పురాణం వింటూ ఉండగా జరిగింది. ఈ పురాణ ప్రభావంతో ఆ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. ఒకే కానుపులో కొడుకు కూతురు పుట్టారు. హాయిగా కొంతకాలం చెన్నైలో ఉండేవారు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. చెన్నైలో కూడా ఇల్లుందండి సొంత ఇల్లు, హైదరాబాద్లో కూడా సొంత ఇల్లుంది. పురాణ ప్రభావం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇళ్ళు వస్తున్నాయి అని పాపం సంతోషిస్తూ ఉంటుంది. ఏదో కొంచెం ఈ మధ్యన 2 మిల్లీగ్రాములు బరువు కూడా తగ్గింది. గురువుగారి పురాణం హైదరాబాద్లో ఉండి వెళ్ళలేకపోవడం వల్ల గురువుగారి పురాణం వెళ్ళకపోతే 2 మిల్లీగ్రాములు బరువు తగ్గిపోయింది పాపం. మళ్ళీ ఆ బరువు కాంపియన్ సెట్ చేద్దాం తర్వాత అనుకోండి ప్రసాదం పెట్టి. ఇది ఓ పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే ఆ పురాణం రోజు జరిగేది అక్కడ ఎక్కువ కాలం. అందువల్ల 8 దాకా పురాణం చెప్పి అప్పుడు ఇంటికి వెళ్ళి భోంచేసి చకచక 9, 9:30 మధ్యలో మా దగ్గర ఇంటి దగ్గర నుంచి బయలుదేరేవాడు. మా ఇంటి పక్కన తిప్పాభట్ల రామకృష్ణ శాస్త్రి గారు కొడుకు, ఈ మధ్యనే పనిగారు చచ్చిపోయారు, ఆయనకి బాగా పరిచయం, పాపం బ్యాంకులో పనిచేసేవాడు ఆ పనిగారు. ఆ తర్వాత శోభ అని ఒక అమ్మాయి, ఇప్పుడు కాశీలో మలయాళ స్వామి ఆశ్రమంలో ఉంటుంది ఆ అమ్మాయి, వాళ్ళ చెల్లెలు హేమ. తర్వాత ఇక్కడికే సాంబుడు అని ఒకడు వచ్చేవాడు, వాళ్ళ పేర్లు చెప్తే మీకు అర్థమవుతుందన్నమాట. సాంబశివరావు, వాడి భార్య, వాడి ఏకైక పత్ని రాధ, ఇలా కొంతమంది కలిసి రాత్రి బయలుదేరేవాళ్ళం. కటిక చీకటిలో బయలుదేరి ముండూరు వంతెన మీదుగా, తడికలపూడి మీదుగా, ఆ తర్వాత వీరిశెట్టివారిగూడెం అడ్డరోడ్డు మీదుగా వెళ్ళి తిమ్మాపురం చేరి, ఈ తిమ్మాపురం వెళ్ళేలోపు దెమ్మతిరిగిపోయి నడిచే వాళ్ళందరికీ కూడా, హై బాబోయ్ నడవలేకపోతున్నాం గురువుగారు అనగా, మీకు తెలియదండి ఏనుగుల మీ బలం మీకు తెలియదని వెళ్ళి వీళ్ళకి ధైర్యం చెబుతూ, తిమ్మాపురము మహాదివ్యక్షేత్రం అంటే అది వచ్చేదాకా దాని గురించి పాటలు పాడిస్తూ వెళ్ళేవాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో చెప్పడం కోసం చెప్తున్నాను. ఈ వీరిశెట్టివారిగూడెం అడ్డరోడ్డు నుంచి తిమ్మాపురం వెళ్ళే రూటు మహాభయంకరమైన అడవిలో ఉంటుంది. అక్కడ తోవలో దరిద్రపు సమాధులు కొన్ని ఉన్నాయి, సమాధుల పూదోట. మీకు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి ఆ పక్కనే కనపడుతూ ఉంటాయి. అక్కడి దాకా వెళ్ళేసరికి ఇంచుమించుగా 2, 3 అయ్యేది. ఒక్కోసారి 1 గంటకి వెళ్ళేవాళ్ళం సమయాన్ని బట్టి. నేనేమో మహావేగంగా వెళ్ళిపోయేవాడిని, మా పనిగారు మిగతా వాళ్ళు కొంచెం మెల్లిగా వచ్చేవారు. తీరా అక్కడికి వెళ్ళగానే ఆ సమాధుల మించి కొన్ని ఆకారాలు లేచి అని అరిచి వాళ్ళని బెదిరించేవి. వీళ్ళు హడిలిపోయి గురువుగారు అయ్యనివారు. నాకు అది అర్థం కాకనే ముందుకు పోయేవాడిని, నాకు కనబడేవి కాదు వీళ్ళకే కనబడేవి. ఇలా 4-5 సార్లు అయ్యాక 5వ సారి మళ్ళీ బయలుదేరుతున్నప్పుడు ఈ జనం, గురువుగారు ఇలా అయితే ఇంక మీతో రావండి, మీరేమో ముందు వెళ్ళిపోతున్నారు, మేము వెనక ఉండిపోతున్నాం. సరిగ్గా సమాధుల దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఆకారాలు మమ్మల్ని బెదిరించి భయపెట్టేస్తున్నాయి, మా గుండెలు పీచు పీచుకుంటున్నాయి, ఏదో గురువుగారు గురువుగారు అని మిమ్మల్ని తలుచుకుని వస్తున్నాం, మా గుండెలు బరువెక్కుతున్నాయి, గురువా బరువెక్కుతున్న గుండెలతో మీతో మేము నడవలేం, మీరు మాతో నడుస్తామంటేనే మేము ఈసారి పాదయాత్రకు వస్తామన్నారు. 108 సార్లు నడవాలనే దీక్ష పాప వాళ్ళకి ఆగిపోతుంది కదా అని ఈసారి వాళ్ళ కోసం ఆగాను. సరిగ్గా సమాధుల దగ్గరికి రాగానే కొన్ని ఆకారాలు పైకి లేచి అరవడం మొదలెట్టాయి. వాళ్ళు వణికిపోతూ కూర్చున్నారు. అప్పుడు నాకు ఎందుకు అరుస్తున్నాయో అర్థం కాలేదు, కానీ అనుమానం వచ్చింది ఎందుకైనా మంచిదని. ఆ రోజు సంధ్యావందనం చేశాక కొన్ని నీళ్లు పట్టుకొచ్చాను కూడా. ఇది జరిగింది, ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో పాటు, అందుకని గుర్తుపెట్టుకోండి. కనీసం ఆ రోజున 25 మంది ఉన్నారు. ఈ కమండల జలం తీసి గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ వాటి మీద జల్లాను. అప్పుడే మానవ భాషలో మాట్లాడే, మేము ఈ దరిద్రపు మతం తీసుకున్నాం, మహాపాపం చేసాం, జరిగింది ఇదే చెప్పాయి. హాయిగా రామకృష్ణ అనుకునేవాళ్ళం, ఈ దరిద్రులు ఇచ్చేటటువంటి బియ్యానికి దానికి లొంగిపోయి మతంలోకి వెళ్ళి చచ్చి సమాధులయ్యాక మేము తరించలేక ఏడుస్తున్నాం, మమ్మల్ని రక్షించండో అని ఇటు వెళ్ళే వాళ్ళని రాత్రిపూట అడుగుతున్నాం. వాళ్ళకి అర్థం కాక మమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీరు ఈ నీళ్లు చల్లారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఇప్పటికీ 30-40 ఏళ్ళుగా అల్లాడిపోతున్నాం ఈ సమాధుల్లో. మా బాధ మీకు తెలియదు, తిండి ఉండదు, తెప్పండదు, ఎవరు పెట్టినా మాకు అందవా తిండి. మేము ఎవరినైనా పీక్కు తినాలి అంటే ఆ శక్తి మాకు ఉండదు. మేము ఎవరైనా పెడితే గట్టిగా అరిస్తే ఆ అరుపులకు అవతలవాడు భయపడి చచ్చిపోతేనే వాళ్ళని తినగలం, లేకపోతే తినలేం, రక్షించండి అనగా అప్పుడు అష్టాక్షరీ మంత్రం చదువుతూ ఈ నీళ్లు వాళ్ళ మీద చల్లాను. ఆ తర్వాత మళ్ళీ ఆ దెబ్బల దగ్గర ఒక్క పిశాచం కనపడితే ఒట్టు. ఆ తర్వాత హాయిగానే ముందండి వెనకాతలు వచ్చారు వాళ్ళు. అలా నాతో పాటు తిరిగిన వాటిల్లో 128 కంటే ఎక్కువ తిరిగిన ఆవిడ ఇప్పుడు కాశీలో హాయిగా ఓ మఠానికి ఆధిపత్యం వహించి సుఖంగా బతుకుతుంది. ఆవిడకి శారద అని పేరు పెట్టారు అక్కడ, శోభ అనే పేరుతో ఉన్న ఆవిడ. వీళ్ళంతా నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాతో సమానమైన వయస్సు ఉన్నవాడు, ఒక్కడే ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. మధ్యలో గురుద్రోహం చేసి దెబ్బతినేసిపోయాడు, అది వేరే అనుకోండి. వాడి గురించి పక్కకు పెడితే మిగతా వాళ్ళంతా వయసులో పెద్దవాళ్ళే, ఆడా పెద్దవాళ్ళే మగవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళంతా బాగుపడ్డారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ అనుభూతి మీకు తెలియాలి. మతం మారడం వల్ల వచ్చే భయంకరమైన నరకం ఎటువంటిదంటే అలా పిశాచాలు అవుతారు, వాళ్ళని ఎవరూ రక్షించలేరు, మళ్ళీ వాళ్ళని రక్షించడానికి నేనే రావాలి, కానీ నేను ఎల్లవేళలా రాలేను. ఇలా గురువుల్ని పట్టుకోవాలంటే కుదరదు కూడా. మేము ద్వారకా తిరుమల వెడుతున్నాం కాబట్టి ఏదో అదృష్టం బాగుండి వాళ్ళకు కూడా ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల, పశ్చాత్తాపం ఉండడం వల్ల ఆ నీళ్లు తెలితే వాళ్ళు బాగుపడ్డారు. మిగతా వాళ్ళు ఎంతమంది అల్లాడిపోతున్నారో తెలుసిన మీకు, యుగాంతం వరకు వాళ్ళు అలా పిశాచాలు అయిపోతారట. వాళ్ళు ఎవ్వరూ బాగు చేయలేరు. వాళ్ళ యోగం అంతే, అది దరిద్రం. అది ఆ దరిద్రం నుంచి ఎప్పటికీ బయటపడలేరు. ఇది చెప్పండి అందరికీ, ఇళ్లలో ఉన్న వాళ్ళకి చెప్పండి, ఇప్పటికైనా తిరిగి వాళ్ళ మతంలోకి రమ్మనండి, లేకపోతే వాళ్ళ కర్మ అంతే. వీళ్ళ వల్ల వాళ్ళ వంశంలో వాళ్ళు నాశనం అయిపోతారు తెలుసా. ఇటువంటి వాళ్ళ ఇళ్లలో పిల్లలకి వీళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని పట్టుకుంటారట, దాంతో పిల్లలకి మాటలు రావు, లేక చదువు రాదు, వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. అంటే ఒక ఇంట్లో ఒకళ్ళు మతం మారి తాము నాశనం అవ్వడమే కాకుండా వంశం మొత్తం నాశనం చేస్తున్నారు. ఎంతమందిని నాశనం చేస్తున్నా మతం మనకెందుకండి.